బీసీడి నంబరు 311, కేసెట్ నంబరు 795, దండముకుందపురం, ఒరిస్సా, మురళీ తారీఖు 31/12/66, తారీఖు 30/9/5. ఓం శాంతి. May 31, 1966 ప్రాతః క్లాస్ 2వ పేజీ మధ్యాంతంలో విషయం జరుగుతున్నది. ఈ రోజుల్లో అందరూ యుద్ధం నేర్చుకుంటున్నారు. కొంతకాలం తర్వాత మీరు చూస్తారు చిన్న చిన్న పిల్లల చేతుల్లో కూడా యుద్ధ సాధనాలు. అందరికీ కూడా కత్తులతో పడవడం నేర్పిస్తారు, ఎందుకంటే ఇది నేర్చుకోవడానికి టైం ఏమీ పట్టదు. ఇప్పుడు ఈ హింస ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సింది లేదు. మీరు హింస చేయనే చేయకూడదు. అయినా కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తండ్రిని తప్పకుండా స్మృతి చేయండి. ఏంటి మన రక్షా కవచము? ఏది ఈ లోకము హింసకమైపోతుంది, ఆక్రామకమైపోతుంది, చంపడము కొట్టడము చేయడంలో దిగిపోతుంది. కానీ మనం ఎటువంటి హింస చేయకూడదు. తండ్రి యొక్క స్మృతిలో ఉండాలి, ఎందుకంటే ఈ శరీరము విలువైనది, ఎందుకు వాల్యుబుల్. వేరే 84 జన్మల్లో ఏ శరీరం అయితే తీసుకున్నామో అది వాల్యుబుల్ కాదా? సత్యుగంలో జన్మ తీసుకున్నాము, అదేమో దేవతల జన్మ, అది వాల్యుబుల్ కాదా? త్రేతాయుగంలో క్షత్రియ కుటుంబంలో జన్మ తీసుకున్నాం, అది కూడా వాల్యుబుల్ కదా? ద్వాపర యుగంలో వైశ్యులమయ్యాము, కలియుగంలో శూద్రులమయ్యాము, వాల్యూ సమాప్తమైపోయింది. మరి ఇప్పుడు వాల్యుబుల్ శరీరం ఎందుకయింది? ఇదేమో ఆఖరి జన్మ. ఎందుకంటే ఈ శరీరమే గానం చేయబడింది శాస్త్రాలలో, నరతనువు మనుష్యతనువు అని. శాస్త్రాలలో ఏం రాశారంటే 84 లక్షల యోనియులలో తిరిగిన తర్వాత చివరలో మనుష్య జన్మ దొరుకుతుంది అని. అది వాళ్ళు అలాగే రాసేశారు. అలా ఏమీ కాదు. మనుష్య మనిషి ఆత్మ 84 లక్షల జన్మలు తీసుకుంటుందని కాదు, జన్మ కేవలము 84 తీసుకుంటుంది. 84 చక్రము మహిమ చేయబడింది. దానిని 84 యోనుల్లో లక్షల్లో వాళ్ళు వేసేశారు. వాస్తవానికి మనిషి ఆత్మ 84 లక్షల జన్మలు తీసుకోదు. మనిషి కుక్క పిల్లి లాంటి కార్యం చేయడం మొదలు పెట్టేస్తాడు. అందుకే అన్నారు మనిషి ఆత్మ 84 లక్షల జన్మలు తీసుకుంటుందని అనేశారు. పురుగు పుట్టాల లాంటి పని చేయడం మొదలు పెడుతుందని చెప్పేశారు. కానీ మనుష్య జన్మ ఏదైతే ఉందో అది మనువు యొక్క సంతానం గురించి చెప్పారు. మనువు అని బ్రహ్మన్ అంటారు. ఎందుకంటే శివునికి 3 శక్తులు ఉన్నాయి, మనసు, బుద్ధి మరియు సంస్కారం. ఈ 3 కార్యకర్తలు శివునికి. ఆ శివజ్యోతి బిందు తన 3 కార్యకర్తలు బ్రహ్మ విష్ణు శంకర్ ద్వారా స్థాపన, ఈ సృష్టి యొక్క స్థాపన, పాలన, వినాశనము అనేటువంటి కర్తవ్యాలు చేస్తారు. అందులో మొదటి మూర్తి ప్రత్యక్షమవుతుంది మనువు, మనసు అనగా బ్రహ్మ, సంకల్ప శక్తి. కనుక మనువు యొక్క సంతానం ఎవరైతే జన్మించారో వాళ్ళని అన్నారు మనుషులు అని. ఎలాగైతే బ్రహ్మ యొక్క సంతానాన్ని అంటారు బ్రాహ్మణులు అని. ఒక అక్షరము పెరిగింది, ఫాలోవరు లేదా పిల్లలు అనే అర్థంలో. విష్ణు యొక్క సంతానాన్ని అంటారు వైష్ణవులు అని, లేదా విష్ణు యొక్క ఫాలోవర్. ఒక అక్షరం పెరిగింది. అదే విధంగా శివుని యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అంటారు శైవులు అని. శైవ సాంప్రదాయం. అదే విధంగా మనువు యొక్క సంతానాన్ని మనుషులు అన్నారు. మనువని బ్రహ్మని అంటారు. బ్రహ్మయే శివుని యొక్క సంకల్ప శక్తి. బ్రహ్మ యొక్క సంకల్పాల ద్వారా సృష్టి రచించబడింది అంటారు. కనుక ఇప్పుడు ఆ సృష్టి రచించబడుతోంది. అందుకే ఇది పునాది సమయం, పునాది వేళ. ఎలాగైతే ఇంటికి పునాది వేసినప్పుడు చాలా శ్రద్ధ వహిస్తారు చాలా గట్టిగా ఉండడానికి. ఎంత ఇంటికి పునాది పటిష్టంగా ఉంటుందో అంతే విధంగా దానిపైన ఎన్నో అంతస్తులు నిర్మించవచ్చు. ఈ మనుష్య జీవనం అనేటువంటి బిల్డింగ్ ఎన్ని జన్మలది? 84 జన్మలది. 84 అంతస్తులున్నాయి దీంట్లో. ఆత్మ ఒక శరీరం వదిలి రెండవ, మూడవ, నాలుగవ, మరి 84 జన్మలు తీసుకుంటుంది. ఎనభై నాలుగు అంతస్తులు ఎక్కుతుంది, ఎక్కువలో ఎక్కువ గడుస్తుంది, ఎక్కువలో ఎక్కువ. మరియు ఇలా ఈ చివరి జన్మలో దాని పేరు, ఈ అంతిమ జన్మలో దాని పేరు పడుతుంది మనుషుడు అని. అప్పుడు మరి చాలా వాల్యుబుల్ అయింది. ఒకవేళ ఇంటి యొక్క పునాది కదిలిపోతే గనక, లేదా పచ్చిగా ఉన్నట్లయితే, కచ్చాగా ఉన్నట్లయితే, అప్పుడు ఇల్లు నేలమట్టం అయిపోతుంది. అదేవిధంగా ఇది 84 జన్మల యొక్క పునాది వేళ, పునాది సమయం. ప్రతి యుగంలో, ప్రతి జన్మలో భగవంతుడు ఈ సృష్టిపైన రారు. ఇది శాస్త్రాల్లో మనుషులు రాసేశారు. మనుషుల బుద్ధి వికారిగా ఉంటుంది. వికారి బుద్ధితో ఏమాత్రం రాసినా కూడా దాని ద్వారా వాళ్ళకి నష్టం చేసుకున్నారు, అలాగే మనుషుల సృష్టి యొక్క కూడా నాశనం చేసుకున్నారు. ఇప్పుడు భగవంతుడి తండ్రి వచ్చి చెప్తున్నారు, నేను సత్యమైన విషయం చెప్తాను, నీ అనేక జన్మల యొక్క చరిత్రను నేను వచ్చి చెప్తాను, ఏదో పేపర్ మీద లేదా బోర్డు మీద ఒక్కొక్కరిది విషయాలు రాసి చెప్పను. ఎటువంటి జ్ఞానం యొక్క పద్ధతి విధి విధానాలు చెప్తానంటే, అప్పుడు దాని ద్వారా మీరు మీ యొక్క అనేక జన్మల యొక్క చరిత్రను, హిస్టరీని తెలుసుకోగలుగుతారు. మరియు మీ యొక్క తండ్రి యొక్క అనేక జన్మల హిస్టరీని కూడా తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే మీరు ఆత్మ ప్లస్ శరీరము. ఆత్మ శరీరంతో కలుపుకొని జీవాత్మ రూపంలో మనుషులు. మరియు ఎవరైతే ఈ సృష్టి మీద ఇప్పుడు మనుషులు ఉన్నారో అందరూ 500-700 కోట్ల మంది, అందరికీ కూడా తండ్రి ఒక్కరే. ఆయననే ప్రజాపిత అంటారు. 500-700 కోట్ల ప్రజలు ఎవరైనా గాని ఈ సృష్టి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన అందరికీ తండ్రి. అందుకనే క్రిస్టియన్లు ఆయననే యాడమ్ అంటారు, ఆది పురుషుణ్ణి. ముసల్మానులు అతన్ని ఆదమ్ అంటారు. జైనీయులు ఆయనను ఆదినాథుడు అంటారు. మరియు హిందువులలో ఆయనను ఆది దేవుడు అంటారు. తమాది దేవ పురుష పురాణ. ఆది పురుషుడు ఆయనలో పరమాత్మ శివుడు వచ్చి ప్రవేశిస్తారు. వచ్చి ఆయన ఈయన ద్వారా చెప్తారు, పిల్లలు ఇప్పుడు మీ యొక్క ఈ జన్మ చాలా వాల్యుబుల్, మరియు ఈ మనిషి జన్మలో మీరేదైతే ఈ శరీరం తీసుకున్నారో ఇది కూడా చాలా వాల్యుబుల్. ఎందుకని? ఎందుకంటే ఇది ఈ శరీరమే, దీని ద్వారానే సత్యుగము ఆది, కలియుగం యొక్క అంతము ఈ సంగమంలో, ఈ యుగంలో మీరు ఈ శరీరాన్ని ధారణ చేసి పరమాత్మ తండ్రితో మాట్లాడతారు. పరమాత్మ తండ్రి నుంచి దృష్టి తీసుకుంటారు. పరమాత్మ తండ్రితో ఆటలాడుకుంటారు. నీ సాంగత్యంలో తింటాను, నీ సాంగత్యంలో ఆడుకుంటాను, నీ సాంగత్యంలో కూర్చుంటాను, నీ సాంగత్యంలో శ్వాస తోడుగా నిభాయిస్తాను. తండ్రి వచ్చారు. ఈ సృష్టి మీద ఎప్పుడైతే దుఃఖాల యొక్క అతి అయిపోతుందో, అశాంతి యొక్క అతి అయిపోతుందో, అప్పుడు తండ్రి వచ్చి మన్ని ఈ సృష్టి నుంచి తీసుకెళ్లిపోతారు. తన యొక్క ఇల్లు, మన యొక్క ఇల్లు శాంతిధామానికి తీసుకెళ్లిపోతారు. కానీ అలా అని అనుకో, ఆలోచించద్దు, మనం ఈ శరీరం వదిలేసి అప్పుడు శాంతిధామానికి వెళ్ళాలి అని. అప్పుడు శాంతిధామానికి వెళ్ళడానికి బదులు ఏమవుతుంది? ఇంకా జన్మ జన్మాంతరాలు భూత ప్రేతాలుగా అయిపోతూ వస్తారు. భూత ప్రేత ఆత్మలుగా ఎవరవుతారంటే, తన శరీరానికి హత్య చేస్తుంది, లేకపోతే ఇతరుల శరీరాలకి హత్య చేస్తుంది, అలాంటి వాళ్ళు హింసకులు అయిపోతారు. తండ్రి అయితే అహింసా యుద్ధం చేయించడానికి వచ్చారు. ఈ చదువు నేర్పి మరియు చదువు ద్వారా, చదువు నేర్పించిన తర్వాత ఎలాంటి యుద్ధం చేయించడం చేయడం నేర్పిస్తారంటే, ఆ యుద్ధంలో ఎటువంటి హింస ఉండదు. ఎటువంటి రకమైనటువంటి రక్తపాతము ఉండదు. వాళ్ళు మహాత్ములు. ఆ మహాత్ములు కూడా వాళ్ళు కూడా రక్తపాతం చేయండి అని నేర్పించరు. హింస చేయండి అని అయినా కూడా మనిషి గురువులు శాస్త్రాలలో ఏం రాసేసారంటే భగవంతుడు రాముడు బాణాలు వేసి రావణాసురుణ్ణి చీల్చాడు చీల్చి చెందాడాడు అని. కుంభకర్ణుడి హింస చేశారు, మేఘనాథుడిని హింస చేశారు, రాక్షసుల వినాశనం చేసేశారు అని. నిజానికి ఈ విషయాలన్నింటికీ కూడా సరైన అర్థము తండ్రి వచ్చి ఏం చెప్తున్నారంటే ఇవి జ్ఞాన బాణాలు. ఆ సదాశివుడు కలియుగం అంతంలో ఈ సృష్టి మీద వచ్చి మన పిల్లలకు ఇస్తున్నారు. ఈ జ్ఞాన బాణాలతో మనము ఏ వ్యక్తి యొక్క కూడా ఆశ్రయ గుణాలను నష్టం చేయగలుగుతాము. మనుషుల బుద్ధిలో ఎప్పుడైతే సత్యము తెలుస్తుందో కూర్చుంటుందో అప్పుడు అబద్ధము ఎగిరిపోతుంది. సత్యము కూర్చోకపోతే అసత్యము ఎలా ఎగిరిపోతుంది? ఈనాటి ప్రపంచము అసత్య ప్రపంచము. మరి భగవంతుడు వచ్చి స్థాపన చేసేది అది సత్యమైన ఖండము. దాని పేరు సత్యయుగం. ఏమి యుగము? సత్యం యొక్క యుగము. ఆయన స్వయము సత్యమే. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఏమంటారు, గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు. భగవంతుడు సత్యము అంటారు. సత్యమునే భగవంతుడు అంటారు. లేకపోతే ఆయన వాస్తవానికి అతి సూక్ష్మ జ్యోతి బిందువు. ఈ కళ్ళతో కనపడినా కూడా కనపడరు. చేతులతో ఆయనని పట్టుకొని కూడా పట్టుకోలేము. బుద్ధితో కేవలము స్మృతి చేయగలుగుతాము ఆ సూక్ష్మ జ్యోతి బిందువును. ఆయన మన సూక్ష్మ జ్యోతి బిందు ఆత్మల యొక్క తండ్రి. మన సూక్ష్మ జ్యోతి బిందు ఆత్మలము భృకుటి మధ్యలో నక్షత్ర రూపంలో కూర్చొని ఉన్నాము. దానికి గుర్తుగానే తిలకము పెట్టుకుంటాము. తిలకము మనము ఆత్మ అనే ఆత్మకి స్థితిలో స్థిరంగా ఉండడానికి పేరే తిలకము. మాతలు బొట్టు పెట్టుకుంటారు. మస్తకంలోనే ఎందుకు పెట్టుకుంటారు? భృకుటి మధ్యలో. ఎందుకంటే భృకుటి మధ్యలో ఆత్మ నివాసిస్తుంది. కనుక ఆత్మలకు తండ్రి ఇప్పుడు మనని ఆత్మలుగా చేయటానికి వచ్చారు. మనము మనిషి శరీరం అయితే తీసుకున్నాము, ఇది వాల్యుబుల్ శరీరం కూడాను. అయినా కూడా ఏం చెప్తారంటే ఈ దేహాన్ని మర్చిపోండి అని. అది వాల్యుబులే, అయినా కూడా అయినా ఏం చేయండి, మర్చిపోండి. ఈ శరీరాన్ని, ఈ వాల్యుబుల్ శరీరాన్ని బలవంతంగా సమాప్తం చెయ్యొద్దు. చింతతో అలజడిలో వచ్చేసి ఈ శరీరాన్నే సమాప్తం చేసేసుకుందాం కాదు. దీని వాల్యూ అయితే చాలా ఉంది, కానీ బుద్ధితో వదిలేయాలి. దేహాన్ని మర్చిపోవాలి, దేహ సంబంధీకుల్ని కూడా మర్చిపోవాలి. ఏం గుర్తు చేసుకోవాలి? నేను ఆత్మను. మరియు ఎవరైనా ఎవరైతే సంబంధీకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆత్మలే. కాబట్టి ఆత్మ ఆత్మ అందరూ కూడా అన్నదమ్ములు. ఎటువంటి మోహము అప్పుడు పుట్టదు. ఇతరులను ఆత్మ అనుకున్నట్లయితే క్రోధము పుట్టదు. నేను లేకపోతే ఏమవుతుంది? నేను పెహల్వాన్ని, నన్ను ఇతడు కాలు పెట్టి తంతాడా? నేను ఇప్పుడు ఈ పరిస్థితి ఇతన్ని బాగా కొడతాను. ఇది దేహ అహంకారము, అది క్రోధంలో తీసుకొస్తుంది. దేహ అహంకారం వల్లనే 5 వికారాలు జన్మిస్తాయి. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, ఈ 5 వికారాలు కూడా దేహంలో నిండుగా ఉన్నాయి. అయినా కూడా చెప్తున్నారు ఈ యొక్క మీ శరీరము చాలా వాల్యుబుల్ అని. ఎందుకని? ఎందుకంటే ఈ జీవం ద్వారా, ఈ దేహం ద్వారా మీరు భగవంతుడి యొక్క ఎంత శ్రేష్టమైన జ్ఞానం వింటారంటే, నరుడి నుంచి నారాయణులాగా అయిపోతారు. నారి నుంచి లక్ష్మిలాగా అయిపోతారు. కనుక విలువైన శరీరం అయింది కదా, మరి ఏ జన్మలోనూ కూడా ఈ ఛాన్స్ దొరకదు. కానీ శాస్త్రాల్లో ఎలాంటి విషయాలు రాసేసారంటే, సతీగంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నరసింహావతారం ఎత్తారు అని. త్రేతాయుగంలో రాముని రూపంలో వచ్చారు అని. అరే, సత్యుగంలో ఉండిందే సత్యుగం. అక్కడ యుద్ధాలు చంపుకోవడాల విషయమే ఉండదు. ఏదైతే అసత్యమైన ప్రపంచం ఉందో, అబద్ధమైన ప్రపంచం ఉందో, అక్కడ యుద్ధాలు జరుగుతాయి. త్రేతాయుగంలో రామరాజ్యం గానం ఉంది, మహిమ ఉంది. రామరాజ్యంలో అందరూ సుఖంగా ఉండేవారంటారు. మరి అక్కడ భగవంతుడు రావాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ అంటారు త్రేతాయుగం అంతంలో కృష్ణుడై వచ్చారు అని, కృష్ణ భగవంతుడు వచ్చారు అని. త్రేతాయుగం అంతంలో వస్తే లేదా ద్వాపరయుగం అంతంలో వస్తే కృష్ణ భగవంతుడు అయ్యి, అయితే మరి పాపి కలియుగం స్థాపన చేసి వెళ్తారా? భగవంతుడైతే పాపి ప్రపంచాన్ని సమాప్తం చేయడానికి వస్తారు. పాప ప్రపంచాన్ని స్థాపన చేయడానికి రారు. కాబట్టి ఈ విషయం కూడా అబద్ధమే. ఈ ద్వాపర యుగం అంతంలో భగవంతుడు కృష్ణుడై వచ్చి మహాభారత యుద్ధం చేయించారు, మరియు పాప ప్రపంచం కలియుగాన్ని స్థాపన చేశారు. ఇది అబద్ధం కాదు. ఈ తండ్రి కూడా తన పిల్లల కోసమే ఎప్పుడు ఇల్లు కడతారంటే, ఎప్పుడైతే ఆ పాత ఇల్లు విరిగిపోవడం మొదలు పెడుతుందో అప్పుడు. ఇది కూడా సృష్టి రూపి ఇల్లు. ఈ సృష్టి రూపి ఇంటిని తయారు చేయడం కోసమని భగవంతుడు తండ్రి వచ్చారు. ఇది మనుష్య సృష్టి రూపి ఇల్లు. ఎలాగైతే వేరే ఇల్లు, దుకాణాలు లేదా మనుషులు లేదా ప్రపంచంలో ఏ వస్తువుకైనా సరే నాలుగు ఆయామాలు ఉంటాయి. సతో ప్రధాన్, సతో సామాన్యము, రజో మరియు తమో. ఎలాగైతే మనుషులు ఉంటారో మనుషులకి శైశవావస్థలో ఏ వికారాలు ఉండవు. వికృతి అనేదే పేరుకి మాత్రం కూడా ఉండదు. తర్వాత కిశోరావస్థ వస్తుంది, అక్కడ కూడా వికారాల నాశ ఇంత ఎక్కువ ఉండదు. తర్వాత యవ్వనం వస్తుంది, మూడవ అవస్థ, అది రజో ప్రధాన స్థితి. అందులో కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అన్ని కూడా ఉదయిస్తాయి, మరి పెరుగుతూనే ఉంటాయి. మరి చివరిలో వస్తుంది వానప్రస్థ అవస్థ, తమ ప్రధాన స్థితి. మనిషి ముసలివాడైపోతాడు, ఇంద్రియాలు పని కూడా చేయడం మానేస్తాయి. సుఖము అనుభవించాలనుకుంటాడు కానీ ఇంద్రియాలతో సుఖము అనుభవించలేడు. అలాంటి స్థితి అయినప్పుడు దానినే వృద్ధావస్థ అంటారు. అలాగే లోకంలో ప్రతి వస్తువు కూడా నాలుగు ఆయామాలలో ప్రసరిస్తుంది. ఈ లోకం కూడా, ఈ సృష్టి కూడా నాలుగు అవస్థలలో గడుస్తుంది. సత్యుగంలో 16 కళల సంపూర్ణులుగా ఉంటుంది. మనుషులు కూడా 16 కళల సంపూర్ణంగా ఉంటారు. త్రేతాయుగంలో 14 కళలు అవుతాయి. ద్వాపర యుగంలో 8 కళలు, మరి కలియుగంలో 4 కళలు దిగిపోతూ దిగిపోతూ కళాహీనులైపోతారు. ఇప్పుడు మొత్తం మనుష్య సృష్టిలో అందరూ కూడా కళాహీనులు అయిపోయారు. అందరూ దుఃఖదాయిగా అయిపోయారు. ఎవరు కూడా చాటీ విరుచుకొని రొమ్ము విరుచుకొని చెప్పలేరు, మేము మనసుతో వచనంతో కర్మతో ఎవరికి కూడా దుఃఖం ఇవ్వట్లేదు అని. ప్రతి వారు ఒకరినొకరు ఖండిస్తూనే ఉంటారు. ఎప్పుడైతే ఈ లోకంలో అటువంటి పరిస్థితి వచ్చేస్తుందో అప్పుడు తండ్రి వచ్చి సుఖం అనేటువంటి ప్రపంచాన్ని రచిస్తారు. అప్పుడు చెప్తారు, ఈ సృష్టి సుఖంది ఏదైతే రచించాలో మరియు మీరు పిల్లలు నరుని నుంచి నారాయణుడు, నారి నుంచి లక్ష్మి దేవతలుగా ఎలాగైతే అవ్వాల్సి ఉందో దానికోసం ఈ శరీరము చాలా విలువైనది. ముఖ్యంగా మీరు ఈ శరీరం ద్వారా తండ్రికి పిల్లలు అవుతారు. మరి ఇంకా ఏ జన్మలో కూడా ఇటువంటి జన్మ ఉండదు, ఇటువంటి శరీరం దొరకదు. అక్కడ ఇలా డైరెక్ట్గా శివతండ్రికి పిల్లలుగా అవలేము. శివతండ్రి యొక్క పిల్లల శివతండ్రి జ్యోతి బిందువు పిల్లల్ని సృష్టి జన్మనిస్తారా? ఆయన దివ్య జన్మ ఇస్తారు. ఆయన దివ్య జన్మ తీసుకుంటారు మరియు దివ్య జన్మ ఇస్తారు కూడా. ఎలా తీసుకుంటారు? ఒక మనిషి శరీరంలో ప్రవేశిస్తారు. ఎలా అంటే గీతలో కూడా చెప్పారు ప్రవిష్టం అని, నేను ప్రవేశించే యోగ్యత కలవాణిని. ఎలాగైతే భూత ప్రేతాలు ప్రవేశించగలవో మరి పరమాత్మ తండ్రి ప్రవేశించలేరా? కానీ తేడా ఉంది. భూత ప్రేతాలు ప్రవేశిస్తే అవి సూక్ష్మ శరీర శక్తితో ప్రవేశిస్తాయి. అందుకే ఎవరిలో అయితే ప్రవేశిస్తాయో వాళ్ళ యొక్క ముఖము కవళికలు అన్ని మారిపోతాయి, వారిపైన బరువు పడుతుంది. మనుషాత్మ అలసిపోతుంది. భూత ప్రేతాలు ప్రవేశించడం వల్ల మనుషాత్మ అలసిపోతుంది. పరమాత్మ సుప్రీం సోల్కి సూక్ష్మ శరీరం యొక్క పవర్ ఉండదు. ఆయన కేవలము జ్యోతి బిందు, చాలా తేలికైన వాళ్ళు. కనుక ఎవరిలో ప్రవేశించినప్పటికీ కూడా అతను చాలా తేలికతనము అనుభవం చేస్తాడు. ఎటువంటి భారము ఉండదు, ఎటువంటి ముఖము రంగు అన్ని మారిపోవడము ఉండదు, గొంతు మారదు, తెలియని కూడా తెలియదు. ఆయన ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వెళ్లారు అనేది కూడా తెలియదు. తర్వాత తెలుస్తుంది. అదే ఇలాంటి ఈ విధమైనటువంటి మాటలు నా బుద్ధిలో ఎలా వచ్చాయి? ఇటువంటి జ్ఞానము నా ముఖం నుంచి ఎప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎవరికీ కూడా నేను వినిపించలేదు. ఇవి చాలా కొత్త కొత్త పాయింట్లు వచ్చాయి. భగవంతుడు తండ్రి ఎప్పుడైతే ఈ సృష్టి మీద వస్తారో అప్పుడు అన్ని కూడా కొత్త కొత్త విషయాలు చెబుతారు. మనుషులైతే అవే శాస్త్రాల్లో రాసినటువంటి పాత పాత విషయాలు చెప్తూ ఉంటారు. మనుష్య గురువులు ప్రవచనాలు చేసినప్పుడు మనుష్య గురువులు రాసినటువంటి శాస్త్రాలు చదువుతారు మరియు ఆ శాస్త్రాలే వినిపిస్తూ ఉంటారు. కొత్త విషయాలైతే ఏమీ చెప్పరు. తండ్రి వచ్చి అన్ని కొత్త విషయాలు చెప్తారు. కొత్త ప్రపంచం తయారు చేయడానికి జ్ఞానం ఎలాంటిది కావాలి? కొత్త జ్ఞానం కావాలా లేదా పాత జ్ఞానమా? కొత్త జ్ఞానం కావాలి. కొత్త ప్రపంచం రచిస్తారు మరియు కొత్త జ్ఞానం చెబుతారు. మరియు మన పిల్లలను పాత వాళ్ల నుంచి కొత్త వాళ్లుగా చేస్తారు. కేవలం ఆత్మనే పాత నుంచి కొత్తగా చేయరు. ఈ శరీరాన్ని కూడా రిజువనేట్ చేస్తారు. ఎలాగైతే పాము ఉదాహరణ ఉంది, శాస్త్రాలలో కేవలం ఉదాహరణ ఇస్తారు. దాన్ని క్లియర్ చేసి అర్థమైతే చెప్పరు. పాము ఏ విధంగా తన జీవితంలో నాలుగు ఆయామాల్లో నాలుగు విధాలుగా శరీరాన్ని కుబుతాన్ని విడుస్తుంది మరియు కొత్త చర్మం వచ్చేస్తుంది. ఈ ఉదాహరణ మీ పిల్లల గురించి. మరి మనం పిల్లలము మనకెందుకు ఈ పాము యొక్క ఉదాహరణ ఇచ్చారు? ఎందుకిచ్చారంటే ఎలాగైతే పాము చాలా వికారిగా ఉంటుందో అందులో కామ వికారంలో ఎక్కువ వికారిగా ఉంటుంది. అలాగే బాబా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే తండ్రి యొక్క మెడలో చుట్టుకుని ఉన్నట్లు చిత్రాలలో చూపించారు. అలాగే భుజాలకి చుట్టుకుని ఉన్నట్టు చూపించారు, నడుముకి చుట్టుకుని ఉన్నట్టు చూపించారు, అలాగే నెత్తి మీద కూర్చున్నట్టు చూపించారు. చూసారా? చిత్రాల్లో చూసారు కదా. చిత్రం తయారు చేశారు అని అంటే తప్పకుండా చరిత్ర యొక్క గుర్తే. కనుక అటువంటి సర్పాల లాంటి అతి కాముకులైనటువంటి పిల్లలు వాళ్ళకే ఈ పాము యొక్క ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు తండ్రిని అతుక్కొనుంటారు. ఎందుకని? ఎందుకంటే తండ్రి నుంచి ఏ సాంగత్యం యొక్క రంగైతే అంటుకుంటుందో అప్పుడు వాళ్ళ యొక్క మొత్తం విషము తొలగిపోతుంది. తండ్రి వచ్చేదే శంకరంలో ప్రవేశించి, అందుకే శివ శంకర్ భోలానాథుడు అంటారు. శంకరుడు విషం తాగాడు అని చెబుతారు. కనుక విష వికారాలే అనేటువంటి విషం ఏదైతే తాగాలో అది ఈ అంతిమ జన్మం యొక్క విషయము. ఈ అంతిమ జన్మలో మనమందరము కూడా విష వికారులం అయిపోతాము. ఆ విషయ వికారీలను ఆ తండ్రి వచ్చి నిర్విషంగా తయారు చేస్తారు. మొదట ఆత్మరూపి మణిని గుర్తు చేస్తారు. మీరు ఆత్మలు అని, మీరు దేహం కాదు అని. ఆత్మిక స్థితిని పొద్దు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత మీరు ధారణ చేస్తారో, ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తారో అంతగానే తొందరగా మీరు మనుషుల నుంచి దేవతలుగా అవుతారు. ఎంత సహజమైన జ్ఞానం మనకు అర్థం చేస్తున్నారు. మరియు కలియుగ అంతంలోనే వచ్చి మనకు అర్థం చేయిస్తారు. మరి వేరే ఏ యుగంలోనూ వచ్చి నేర్పించరు. కనుక ఈ మనిషి శరీరానికి చాలా వాల్యూ ఉంది. మంచిది, ఇదైతే మన మనిషి శరీరము, మనుషులము. దీనికన్నా ముందు 63, 62 జన్మలు మనకి గడిచాయి. వాటిల్లో మనం ఏమిటి? మనుషులం కాదా? మనుషులు అంటే మనన చింతన మంథన చేసేవాళ్లనే మనుషులు అంటారు. ఎవరికైతే మనసు ఉందో వాళ్లే మనుషులు. వాళ్ళు మనసుని ఉపయోగిస్తారు. మనసుని ఉపయోగించకపోతే, మనన చింతన మంథన చేయకపోతే అలాగే జంతువుల్లాగా ఏదో కామ వికారం వచ్చింది, వెంటనే కామ వికారం భోగించేశాము. క్రోధం వచ్చింది, వెంటనే ఆక్రమణ చేసేసాము. ఎలాగైతే జంతువులు చేస్తాయో అప్పుడు మనుషుల్లోనూ జంతువుల్లోనూ తేడా ఏముంది? మనుషులు మనసుని ఉపయోగిస్తేనే అప్పుడు మనుషులు. మనసును ఉపయోగించకపోతే మనుషులు కాదు వాళ్ళు, జంతువులు. జంతువుల కన్నా అధ్వానం. మనుషులు ఎప్పుడైతే చెడిపోతారో అప్పుడు రాక్షసులైపోతారు. మరియు మనుషులు ఎప్పుడైతే బాగుపడతారో అప్పుడు దేవతలవుతారు. మనుషుల విషయమే, దేవతలు ఎలా అవుతారు? భగవంతుడు తండ్రి వచ్చినప్పుడు ఆత్మ పరమాత్మ పరిచయం ఇచ్చినప్పుడు అప్పుడు పరమాత్మ యొక్క స్మృతి ద్వారా మనము మనుషుల నుంచి దేవతలుగా అవుతాము. మరి రాక్షసులుగా ఎలా అవుతారు? బాపి తండ్రి యొక్క స్మృతి ద్వారా, తండ్రి యొక్క సాంగత్యం అనే రంగు ద్వారా మనము మనుషుల నుంచి దేవతలవుతాము. కోతి నుంచి మందిరాన్ని విలువగా తయారవుతాము. అప్పుడు శాస్త్రాలలో అందుకే రాసేశారు, రాముడు కోతుల యొక్క సేన తీసుకున్నాడు అని. అరే రావణుడికి మనుషులు దొరికారు యుద్ధం చేయడానికి, మరి రాముడికి కోతులు దొరికాయా? ఇవన్నీ శాస్త్రాలలో ఏవైతే చెప్పారో వాటి యొక్క సరైన అర్థము తండ్రి వచ్చి చెప్తున్నారు. కోతుల యొక్క సేన తీసుకోలేదు, కానీ కోతుల్లాంటి మనుషుల యొక్క సేన తీసుకున్నారు. ఎవరైతే కోతుల్లాగా వికారిలాగా ఉన్నారో వాళ్ళు అతి కామి, అతి క్రోధి, లోభి, మోహి, అహంకారి, వాళ్లనే నేను వచ్చి మందిరానికి అర్హులుగా చేస్తాను. మందిరానికి అర్హులుగా చేస్తాను అంటే వాళ్ళకి పూజ జరుగుతుంది. దేవతలకి పూజ జరుగుతుంది కదా, రాక్షసులకి పూజ జరగదు. ఎవరన్నా రావణాసురుడికి పూజ చేస్తున్నట్టు ఎవరన్నా చూసారా? హిరణ్యకశిపుడు లేదా కంచుడు పూజ చేస్తూ ఎవరన్నా కనపడ్డారా? వాళ్ళకి మందిరాలు కట్టరు. పూజ దేవతలకు జరుగుతుంది, ఎందుకంటే దేవతలు పరమాత్ముడి యొక్క శ్రీమతాన్ని, తండ్రి యొక్క శ్రీమతాన్ని పాటించి పవిత్రంగా తయారయ్యారు, పవిత్రంగా అయ్యారు, అపవిత్రతని విడిచిపెట్టారు. తండ్రి యొక్క సాంగత్యం అనే రంగును తీసుకున్నారు మరియు లోకం యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టారు. అందుకే ఏమంటారంటే, నాకు కేవలము ఒక శివబాబా, వేరే ఎవరూ లేరు అని. మనసు బుద్ధిలో కూడా వేరే వాళ్ల యొక్క స్మృతి రాకూడదు. వాచా ద్వారా ఇతరుల యొక్క కీర్తన చేయకూడదు, ఇతరుల యొక్క మహిమ చేయకూడదు. కర్మలు కూడా ఏవైతే చేస్తామో అవన్నీ కూడా తండ్రి కోసమే చేయాలి, స్వార్థం కోసం చేయకూడదు. దేహము దేహ సంబంధీకుల కోసం చేయకూడదు. ఒకవేళ చేసినా మనము ఏది బుద్ధిలో ఉంచుకుని చేయాలంటే వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క పిల్లలు అని. మనము ఆత్మ ఆత్మ అన్నదమ్ములము భాయి భాయిలము. మరియు ఆత్మిక రూపంలో ఎవరైతే బాబా పిల్లలయ్యారో వాళ్ల యొక్క సేవ మనం చేస్తున్నాము. అయితే మరి ఎలా తెలుసుకోవాలి ఎవరు ఆత్మిక స్థితిలో స్థిరమై ఉన్నారు ఎవరు ఆత్మిక స్థితిలో స్థిరమై లేరు అని? ఐదు వందల కోట్లు 700 కోట్ల మంది ఆత్మల మధ్యలో ఎలా గుర్తుపట్టాలి? వీళ్ళల్లో రాక్షస సాంప్రదాయం ఎవరు దైవీ సాంప్రదాయము ఎవరు అని? ఆత్మ ఎవరు అని, దేహ అహంకారులు ఎవరు అని? అయితే బాబా అయితే చెప్తున్నారు నేనైతే ఆత్మలకు వచ్చి చెప్తాను అని. ఆత్మలతోటే మాట్లాడతాను, దేహాభిమానులతో మాటలు కూడా మాట్లాడను అని. దేహ అహంకారులతో నేను ఎటువంటి కనెక్షన్ పెట్టుకోను అంటారు. అయితే ఆత్మలకు చెప్తున్నారు అంటే మరి మనకు ఎలా తెలియాలి ఎలా గుర్తించాలి? తండ్రి చెప్తున్నారు తండ్రి యొక్క సంబంధం ఉంచుకున్న వాళ్ళతోటి ఆ ఆధారంతో మీరు సంబంధం పెట్టండి. తండ్రితోటి ఏ పిల్లలకి కనెక్షన్ ఉందో ఆ పిల్లలతోటి మీరు కనెక్షన్ పెట్టుకోండి. మిగతా సందేశం అయితే అందరికి ఇవ్వాలి. సందేశం ఇవ్వడము ఇది ప్రతి ఆత్మ యొక్క బాధ్యత. ఎవరన్నా కానీ ఎలాంటి వాళ్ళన్నా కానీ తండ్రి వచ్చిన సందేశము అందరికీ ఇవ్వాలి. ఎందుకంటే తండ్రి వచ్చారు పతితుల్ని పావనం చేయడానికి. ఆ పతిత పావన తండ్రియే చెప్తున్నారు. ఈ మొత్తం మనుష్య సృష్టి అంతా కూడా పతితమైపోయింది అని. ఈ పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనంగా లేరు, అందరూ పతితులే, అందరూ పతిత భ్రష్టాచారులే, భ్రష్ట ఇంద్రియాలతో ఆచరణ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను వచ్చి శ్రేష్ఠ ఇంద్రియాలతో ఆచరణ చేసేటువంటి దేవతలుగా చేస్తాను. శ్రేష్ఠ ఇంద్రియాలు ముక్కు, కళ్ళు, చెవులు, వీటినే జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ జ్ఞానేంద్రియాలతో మీరు సత్యయుగంలో ఆచరణ చేసేవాళ్ళు. మరియు శ్రేష్ఠ ఇంద్రియాలతో సంతానము జన్మించేవాళ్ళు. వాళ్ళ యొక్క ఆయుష్ చాలా ఎక్కువ ఉండేది. మరియు జీవితం మొత్తము కూడా సుఖమే సుఖము ఉండేది. ఇప్పుడు భ్రష్టేంద్రియాలతో ఏ సంతానం అయితే జన్మిస్తున్నారో వాళ్ళు పునాది సమయంలోనే దుఃఖదాయిగా ఉంటారు. తల్లికి దుఃఖం వస్తుంది, తండ్రి కూడా అశక్తత అనుభవిస్తాడు. మరి పిల్లవాడు కూడా ఏడుస్తూ పుడతాడు. తొమ్మిది నెలలు ఎప్పుడైతే పిల్లవాడు కడుపులో పెరుగుతూ ఉంటాడో త్రాహి త్రాహి అని బాధపడతాడు పొట్ట నుంచి బయటపడడానికి. సత్యుగత్రేతాలలో ఆ పునాది సమయంలో ఎటువంటి దుఃఖము కూడా ఉండదు. అక్కడ ఆత్మ గర్భమహలులో అనుభవం చేస్తుంది, సుఖంగా జన్మ తీసుకుంటుంది. సుఖంగా బీజము వేయబడుతుంది. అందుకనే సత్యత్రేతాయుగాల రెండు యుగాల సృష్టిని నేను వచ్చి స్థాపన చేస్తాను. ద్వాపర కలియుగాలది రాక్షసి సృష్టి. ఈ రాక్షస సృష్టిని నేను స్థాపన చెయ్యను. ఈ వేరే ధర్మాల యొక్క ధర్మపితలు ఎవరైతే వస్తారో ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్తు, గురునానక్ మొదలైన వాళ్ళు, వీళ్ళొచ్చి ఎటువంటి ద్వైతం వ్యాపింపజేస్తారంటే దేవతల మధ్యలో రెండు రెండు మాటలైపోతాయి, రెండు రెండు మతాలైపోతాయి, రెండేసి ధర్మాలు, రెండేసి రాజ్యాలు స్థాపన అయిపోతాయి. ఎప్పుడైతే అలా ద్వైతవాదము ఈ ప్రపంచంలో వ్యాపిస్తుందో అప్పుడు యుద్ధాలు, కోట్లాటలు, చంపుకోవడాలు మొదలవుతాయి. ఒకవేళ ఒకటే మతం ఉండి ఉంటే, లోకంలో ఒకటే ధర్మం ఉంటే, లోకంలో ఒకటే రాజ్యం ఉంటే, ఒకటే వంశము, ఒకటే కులము ఉంటే, ఒకరే రాజుంటే, అప్పుడు యుద్ధము, కోట్లాటలు, చంపుకోవడాలు అనేటువంటి ప్రశ్నే ఉదయించదు. కాబట్టి ద్వైతవాది ప్రపంచం నేను స్థాపన చెయ్యను. మరి ఎవరు స్థాపన చేస్తారు? ఎందుకంటే సంగమ యుగంలోనే ప్రతి విషయానికి పునాది పడుతుంది. కొత్త ప్రపంచం యొక్క పునాది కూడా పడుతుంది. తండ్రి వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. అప్పుడు కలియుగి ప్రపంచం, ద్వైతవాది ప్రపంచం, ఈ ప్రపంచం ఎప్పుడు స్థాపన అవుతుంది? మనము పిల్లలమే దీని యొక్క పునాది వేస్తాం. భగవంతుడు తండ్రి వస్తే ఆయన వచ్చి శ్రీమతం ఇస్తారు, అనగా శ్రేష్ట మతం ఇస్తారు. శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి దేవతలుగా అవ్వడానికి జ్ఞానం ఇస్తారు. మనమేం చేస్తాం? దాంట్లో మనము మన మన్మతాన్ని దూర్ చేస్తాం. శ్రీమతంలో మన్మతం అనేది మిక్స్ చేస్తాం. మరియు మన తోడుగా ఉన్నటువంటి మనుషుల యొక్క మతాన్ని దాంట్లో మిక్స్ చేసేస్తాం. ఆ మన్మతము లేదా మనుష్య మతం ద్వారా ఈ ద్వైతవాది మత స్థాపన అయిపోతుంది. ఇప్పుడు కూడా ఈ మనుష్య తను ద్వారా ఈ జన్మలోనే ఇప్పుడు భగవంతుడు వచ్చినప్పుడు కూడా మనము మన కోసం స్వర్గము రచించుకుంటున్నాం, మన కోసం నరకం కూడా రచించుకుంటున్నాం. ఇప్పుడు స్వర్గం యొక్క షూటింగ్ అవుతోంది, నరకం యొక్క షూటింగ్ కూడా అవుతోంది. ఇప్పుడు 84 జన్మల యొక్క షూటింగ్ అవుతున్నది. ఇది సృష్టి రూపి ఒక డ్రామా. డ్రామాది కూడా రిహార్సల్ జరుగుతుంది, చేయబడుతుంది. ఇది కూడా ఒక పెద్ద సినిమా, 4 సీన్లది. సత్యుగము, త్రేత, ద్వాపర, కలియుగాలు. ఈ 4 సీన్ల ఈ సినిమా, ఆ సినిమాను సినిమా చేసేవాళ్ళము మనము. మన పిల్లల్లోనే ఒకరు హీరో ఉన్నారు, మన పిల్లల్లోనే ఒక హీరోయిన్ కూడా ఉన్నారు. అయితే మన పిల్లల్లోనే కొంతమంది ముఖ్య ముఖ్యమైనటువంటి పాత్రధారులు కూడా ఉన్నారు. ఈ 700 కోట్ల పాత్రధారులు ఎవరైతే ఉన్నామో ఈ సంగమ యుగంలోనే మన యొక్క సుఖము మరియు దుఃఖము యొక్క పాత్రను రికార్డు చేసుకుంటున్నాము. భగవంతుడు తండ్రి ఎవరికి కూడా దుఃఖము లేదా సుఖము ఇవ్వరు. ఆయన అందరికీ కూడా ఒకలాంటి జ్ఞానమే ఇస్తున్నారు. అందరికీ కూడా ఒకలాంటి చదివే చెప్తున్నారు. ఆయన అందరికన్నా పెద్దాటి పెద్ద సద్గురువు. ఆయన కన్నా పెద్ద గురువు ఈ సృష్టిలో ఎవరు ఉండరు. ఆ లోకంలో టీచర్లు ఉంటారు, వాళ్ళు ఒక జన్మకి చదువు చెప్తారు. ఆ చదువు ద్వారా ఎవరికన్నా లాభం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. న్యాయం చదువు చెప్పేవాళ్ళు, లా నేర్పించే టీచర్ ఉండొచ్చు, బ్యారిస్టర్ చేస్తారు, జడ్జి చేస్తారు. మరి అతను అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒక వకీలు రోజు మొత్తానికి పావులా కూడా సంపాదించలేరు. ఒక వకీలు 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు. కాబట్టి ఎక్కువలో ఎక్కువ ఒక్క జన్మకు సరిపడా చదువు చెప్తారు. డాక్టరు డాక్టరీ చదువు నేర్పిస్తాడు, సర్జన్ చేస్తాడు. ఇంజనీరు ఇంజనీరింగ్ విషయాలు చెప్తాడు, ఇంజనీర్నే చేస్తాడు. అదేమీ ఆవశ్యకత లేదు, అతను ఇంజనీర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇంజనీరింగ్ చదువుకుంటాడు, మరి ఇంటికి వచ్చి పొలం పనులు చేసుకుంటాడు. దాని వల్ల ఏమీ లాభం అవలేదు. కానీ ఇక్కడ తండ్రి మనకి గ్యారంటీ ఇస్తున్నారు, నేనేదైతే మీకు చదువు చెప్తున్నానో ఒకవేళ ఈ చదువును రెగ్యులర్ గా పంక్చువల్ గా ఒక స్టూడెంట్ లాగా చదువుకున్నట్లయితే గనక తప్పకుండా ఉన్నతోన్నతమైన పదవిని పొందగలరు, నీచమైన పదవిని పొందలేరు. ఎందుకని ఎందుకంటే ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్ అవుతారో పంక్చువల్ స్టూడెంట్ అవుతారో అతను టీచర్ కి చాలా గౌరవం ఇస్తాడు. టీచర్ చెప్పినటువంటి చదువులకి గౌరవం ఇస్తాడు, టీచర్ యొక్క దీవెనలు అతనికి లభిస్తాయి. అటువంటి దీవెనలకి హక్కుదారైనటువంటి స్టూడెంట్ ఎప్పటికీ ఫెయిల్ కాడు. తండ్రి వచ్చారు, ఆయన తండ్రి కూడాను టీచర్ కూడాను మరియు సద్గురువు కూడాను. తండ్రి అయ్యి మనకు బ్రాహ్మణ జన్మ ఇచ్చారు. మనకు ఆత్మ యొక్క జ్ఞానం ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఆత్మిక జ్ఞానం ఉన్న తండ్రి. ఆయన మరియు టీచర్ కూడా అవుతారు. టీచర్ అయ్యే కన్నా ముందు ఆయన తల్లి రూపంలో వస్తారు. బ్రహ్మ యొక్క శరీరంలో వచ్చి మనకు బేసిక్ జ్ఞానం ఇస్తారు. ఎలాగైతే తల్లి ఉన్నతమైన చదువు నేర్పించలేదు, కనీసం బేసిక్ నాలెడ్జ్ అయితే ఇవ్వగలదు కదా ఇంట్లో కూర్చుని పిల్లలకి. కనుక ఆమె కూడా పెద్దలో పెద్ద అమ్మ బ్రహ్మ అని శాస్త్రాలలో మహిమ చేశారు. శాస్త్రాలలో పేర్లన్నీ కూడా వాళ్ళు చేసిన పనిని బట్టి ఆ పేర్లు వచ్చాయి. ఎలాగైతే వాళ్ళు కర్తవ్యం చేశారో అలాగ వాళ్ల పేర్లు శాస్త్రాల్లో వచ్చాయి. ఎలాగైతే హిరణ్యకశ్యపుడు అని పేరుంది, ఏంటి హిరణ్యము అనగా బంగారం, కాశ్య అనగా తేజము, పా అనగా తాగేవాడు, అనగా బంగారం లాంటి ఆత్మలు అనగా సత్యాతి సత్యమైనటువంటి ఆత్మలు వాళ్ల యొక్క తేజాన్ని అతను తాగేస్తాడు. ఏంటి ఇది? సంగమయుగ విషయమే. కొంతమంది హిరణ్యకశిపులు కూడా అవుతున్నారు. ఎవరైతే బంగారం లాంటి సత్యాతి సత్యమైనటువంటి పిల్లలుంటారో తండ్రి యొక్క అమాయకపు పిల్లలు వాళ్ళని మోసం చేస్తాడు, వాళ్ళ యొక్క తేజాన్ని తాగేస్తాడు. తేజం ఏమిటి? తేజము అనగా ప్యూరిటీ. కాబట్టి ఎవరైతే ప్యూరిటీ అనేటువంటి తేజాన్ని తాగేస్తున్నాడో, మనసు బుద్ధి ఏదైతే నిర్వికారంగా ఉండిందో, వాళ్ళని వికారులుగా చేసేస్తున్నాడు. కనుక అతనయ్యాడు హిరణ్యకశిపుడు. అటువంటి హిరణ్యకశిపులు ఈ బ్రాహ్మణ ప్రపంచంలో చాలా మంది తయారై పడున్నారు. సంజొచ్చారు శివాలయం తయారు చేయడానికి. వాళ్ళేమో పట్టుబట్టి కూర్చున్నారు, మేము వైశాలయమే తయారు చేస్తాము అని. మేము శివాలయం కానివ్వము అని. తండ్రి చెప్తున్నారు, మీరు తిన్నగా అయి కూర్చోండి, ఎందుకంటే పిల్లలు మీ తండ్రి వచ్చాడు, మీ బాప వచ్చాడు. ఈయన తండ్రి మరి టీచరు మరియు సద్గురువు కూడా. టీచర్ రూపంలో ఒక్కొక్క విషయాన్ని ఆయన విభాగం చేసి చెప్తారు. ప్రతి ఒక్క శబ్దాన్ని కూడా విభజించి చెప్తారు. ఈ విషయానికి ఇది అర్థము అని చక్కగా అర్థం చేసుకోండి. తర్వాత ఈ మాట మాతో చెప్పొద్దు, నాకు అర్థం కాలేదు అని. కాబట్టి నేను మీకు తల్లిని, నేను మీకు తండ్రిని కూడా. శాస్త్రాల్లో అయితే మీరు గానం కూడా చేశారు, నీవే తల్లివి తండ్రివి, త్వమేవ మాత చ పితా త్వమేవ అని. త్వమేవ బంధు చ సఖా త్వమేవ అని. కాబట్టి మీరు ప్రతి సంబంధాన్ని కూడా నాతో జోడిస్తూ వచ్చారు కదా. కాబట్టి ముఖ్య సంబంధం ఇది. తండ్రి అయ్యి నేను మీకు జన్మనిస్తాను, బ్రాహ్మణ జన్మ మీకు దొరుకుతుంది, బ్రహ్మ యొక్క పిల్లలు అవుతారు. మాత అయ్యి నేను మీకు జ్ఞానం అనే పాలన ఇస్తాను. గీతా మాత మీ ముందు సాక్షాత్తుగా ప్రత్యక్షమవుతారు. గీతా జ్ఞానము మరియు గీతా జ్ఞానము గీతా మాత రూపంలో ఎవరైతే వస్తారో, ఆ గీత యొక్క ఒడిలో పూర్తిగా పాలన తీసుకున్నా కూడా ఎప్పుడైతే పని పూర్తి కాదో, అప్పుడు నేను టీచర్ అయ్యి కూడా పని చేస్తాను. నేనెప్పుడైతే టీచర్ అయ్యి కార్యం చేస్తానో అప్పుడు మీ యొక్క బుద్ధిని నేను కుదిపేస్తాను. అప్పుడు మిమ్మల్ని మనన చింతన మంథన చేసే యోగ్యులుగా చేస్తాను. ఒక్కొక్క శబ్దానికి లోతుల్లోకి తీసుకెళ్తాను. సాగరం యొక్క లోతుల్లో మీరు పిల్లలు స్నానం చేస్తారు. అప్పుడు మీకు గర్వం రావాలి. మేము చిన్న చిన్న గోతులలో, కాలువలలో, చెరువుల్లో, వీటిల్లో ఎందుకు స్నానం చేయాలి? ఆ నదులలో స్నానం చేయడం ద్వారా మనమేమీ పావనంగా అవం. ఆ భక్తులైతే జడ నదులలో స్నానం చేస్తూ వచ్చారు. ఆ జడ నదులలో స్నానం చేస్తే జడ శరీరం శుద్ధమవుతుందా లేకపోతే ఆత్మ శుద్ధమవుతుందా? జడ శరీరం యొక్క మురికియే బాగా వదిలిపోతుంది. ఆత్మ యొక్క మురికి పోగొట్టుకోవడానికి జ్ఞాన జలము కావాలి. అది కూడా జ్ఞాన జలం యొక్క నదుల ద్వారా మీరేమీ పవిత్రంగా కారు. జ్ఞాన సరోవరాలతో మీరేమీ పవిత్రం కారు. వాటికన్నా నదుల జలం మంచిది. అవి కనీసం ప్రవహిస్తాయి. సరోవరం జలం గాని చెరువుల జలం గాని ఒక చోట నిలిచిపోయి ఉంటాయి. దాంట్లో మురికి పుట్టుకొస్తుంది. ఈ గోతులు, గొప్పులు, చెరువులు, కుంటలు, వీటి నదులు, వీటిల్లో స్నానం చేయడానికి మీకేం అవసరము? ఎప్పుడైతే మీకు డైరెక్ట్ జ్ఞాన సాగరుడు తండ్రి దొరికినప్పుడు వీటిల్లో స్నానం చేయాల్సిన అవసరం ఏముంది? గీతలో కూడా ఒక శ్లోకం వచ్చింది, ఎవరికైతే సాగరం దొరుకుతుందో, ఎవరైతే సాగరాన్ని అనుభూతి చేస్తారో వాళ్లకు గోతులు, గొప్పులు, చెరువులు, ఈ కాలువలు వీటితోటి ఏ ప్రయోజనము ఉండదు. వాళ్లకు వాటిల్లో బుద్ధి నిలబడదు. వాళ్ళు జ్ఞాన సాగరం నుంచే పూర్తి చదువు చదువుకుంటారు. కనుక జ్ఞాన సాగరుడు తండ్రి సద్గురు రూపంలో కూడా వచ్చారు. సత్యమైన గురువు సిక్కులోగులు సిక్కు వాళ్ళు అందుకే ఒక సద్గురువు అకాల మూర్తి అంటారు. ఒక్కళ్ళే సద్గురువు, మిగతా అందరూ గురువులు. ఎప్పుడైతే ఒక్కళ్ళు సత్యమైనటువంటి గురువు, సద్గురువు సత్యమైన గురువు అయినప్పుడు మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? అసత్తు గురువులు, అబద్ధ గురువులు అయ్యారు. అందరూ గురువులు కూడా అసత్య గురువులు అయిపోయారు. అందుకే లోకము కిందకు పడిపోతూ వచ్చింది. ఎలాగ కిందకు పడిపోతూ వస్తుందంటే, ఎంత గొయ్యలో పడిపోతూ వస్తుందంటే, వాళ్ళకి ఇది కూడా అర్థం కావట్లేదు. మనం ఏ వస్తువు అయితే తయారు చేస్తున్నామో ఈ వస్తువు మొత్తం ప్రపంచాన్నే వినాశనం చేసేస్తుంది, మన్ని కూడా వినాశనం చేసేస్తుంది అని తెలియట్లేదు. ఎలాగైతే ఒక మనిషి ఏ కొమ్మ మీద అయితే తను కూర్చున్నాడో మరి అదే కొమ్మని నరుకుతున్నాడు. అప్పుడు ఏమవుతుంది? కొమ్మ కింద పడిపోతుంది, అతను కూడా స్వయము గోతిలో పడిపోతాడు. ఈ రోజు మనిషిది కూడా ఇదే పరిస్థితి. యాటం బాంబులు తయారు చేసి పెట్టారు, బుద్ధి యొక్క పరాకాష్ఠను చూపించుకోవటానికి. తండ్రి అంటున్నారు ఇది తామస బుద్ధి అయిపోయింది అని. ఏమని? బుద్ధి కూడా సత్యుగంలో సత్వప్రధానంగా ఉంటుంది. సంగమయుగంలో బుద్ధి సత్వప్రధానంగానూ ఉంటుంది, సంగమయుగంలో బుద్ధి తమో ప్రధానం కూడా అవుతుంది. ఎందుకంటే మాయ విఘ్నాలు వేస్తూ ఉంటుంది. మాయ విఘ్నం వేసినప్పుడు బుద్ధి తమో ప్రధానం అయిపోతుంది. మరి తండ్రి బుద్ధిని తన వైపు లాక్కున్నప్పుడు బుద్ధి సత్వప్రధానం అవుతుంది. ఇది తాడాట జరుగుతోంది. ఎవరిది? మాయది, రామునిది. వీరిది తాడాట జరుగుతున్నది. ఒకవైపు రావణాసురుడు, మరి ఇంకొక వైపు రామ సంప్రదాయం వాళ్ళు. ఇద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ వైపు లాక్కుంటున్నారు. రామ సాంప్రదాయం వాళ్ళు తాడును తమ వైపు లాక్కుందామని చూస్తున్నారు, లాగుతున్నారు. మేము మన సాంప్రదాయము రామ సాంప్రదాయంలో ఈ మనుషులందరినీ తీసుకువెళ్దాము అని లాగుతున్నారు. మరి రావణ సాంప్రదాయం రావణ సాంప్రదాయం వాళ్ళు తమ వైపు లాగుతూ తాడును మేమంటున్నారంటే మేము ఈ ప్రపంచాన్ని వెళ్ళనీయము. మేము అందరినీ రావణ ప్రపంచంలోకి తీసుకెళ్లాల్సిందే. ఈ ఏడిపించే వాళ్ళ లోకంలోకి తీసుకెళ్లాలి. రావణాసుడు పేరే రావణుడు, ఏడిపించేవాడు. తండ్రి నవ్వించేవారు, రావణాసురుడు ఏడిపించేవాడు. ఎందుకంటే రావణాసురుడికి అనేకమైన శిరస్సులు ఉన్నాయి. అనేకమైన శిరస్సులు అంటే అనేకమైనటువంటి మతాలు. రామలీలలో ఎప్పుడైతే రామ రావణాసుల యొక్క యుద్ధం చూపిస్తారో, రామునికి ఒక తల చూపిస్తారు, రావణాసుడికి అనేకమైన తలలు చూపిస్తారు. దాని అర్థం ఏంటి? రావణాసుడు అనేకమైన మతాలు ఇస్తాడు అని అర్థం. మరి తండ్రి ఒకటే మతం ఇస్తారు. ఎలాగైతే ఒక దుకాణం ఉంటుంది, మంచి దుకాణదారు అయితే అతను ఏం చెప్తాడు? ఒకటే ధర. ఒక బోర్డు రాసి పెట్టేస్తాడు, ఒకటే ధర, వేరే మాట లేదు. తీసుకోవాలంటే తీసుకో, లేకపోతే వెళ్ళిపో. అలాగే తండ్రి కూడా చెప్తున్నారు, నేను ఒక్కడినే, మరి ఒకటే విషయం చెప్తాను, రెండేసి మాటలు మాట్లాడను, ద్వైతాన్ని నేను వ్యాపించలేను, నేను అవకాశవాదిని కాను. అవకాశవాదులు మనుషులు అవుతారు. ఈ రోజుల్లో నేతలు ఈ రోజు ఒక పార్టీలో ఉంటారు, రేపు వేరే పార్టీ గెలుస్తోంది అని తెలిస్తే అందులోకి జారుకుంటారు. తండ్రి అంటున్నారు, నేను అవకాశవాదిని కాను అని. ఎక్కడైతే భోజనం దొరుకుతుందో అక్కడే రాత్రి మొత్తం గడిపేశాము. అలా నేను కాను, నేను పేదల పెన్నిధిని. నేను బీదవాళ్ల వెనకాల వెనకాల వెళ్తాను. మరి ఆ గురువులు ఎవరైతే బాగా డబ్బులున్న వాళ్ళు ఉంటారో, షావుకార్లు ఉంటారో, వాళ్ళని ముందు పెడతారు. ఏ లోకం వాళ్ళు? ఈ బ్రాహ్మణుల ప్రపంచం గురించే చెప్తున్నారు బాబా. ఈ బ్రాహ్మణ ప్రపంచంలోనే ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే, సాధువులు, సంతులు, మహాత్ములు, వాళ్ళు డబ్బులున్న వాళ్ళకి చాలా మహత్యం ఇస్తారు. మరి బీదవాళ్ళని ఎదురు దెబ్బలు ఇస్తారు. ఈ ఈశ్వరీయ సేవలో బీదవాళ్ళ పిల్లలు సరెండర్ కాలేరు. పేరైతే ఈశ్వరీయ సేవ అని చెప్తారు. ఈ బ్రాహ్మణ ప్రపంచం విషయమే జరుగుతున్నది. ఈ బ్రాహ్మణ ప్రపంచంలోనే ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, సాధు, సంత, మహాత్ములు, డబ్బులున్న వాళ్ళకి చాలా మహత్యం ఇస్తారు, బీదవాళ్ళని వెళ్ళగొట్టేస్తారు. బీదవాళ్ళ కన్యలు ఈశ్వరీయ సేవలో సరెండర్ కాలేరు. పేరైతే పెట్టుకున్నారు ఈశ్వరీయ సేవ అని. మరి ఎవరైతే లక్షలు అర్పణ చేయగలుగుతారో ఆ కన్యలను సరెండర్ చేసుకుంటారు. బయట గవర్నమెంట్ కూడా చెప్తున్నది కట్నం ఇవ్వడం తీసుకోవడము చాలా పెద్ద అపరాధము అని. అది భ్రష్టాచార గవర్నమెంట్. మరి ఇక్కడ మాత్రం పేరైతే పెట్టుకుంటారు ఈశ్వరీయ గవర్నమెంట్ అని. మరి పని ఏం చేస్తారు? కట్నం తీసుకునే పని. ఈశ్వరుని సేవలో పైసలకి అసలు అవసరమే లేదు. తండ్రి చెప్తున్నారు, మీ దగ్గర ఒక్క గది ఉంటే ఆ గదిలోనే ఈశ్వరీయ పాఠశాలని తెరవండి. స్పిరిచువల్ యూనివర్సిటీ అని పేరు రాయండి. ఒకే గదిలో పడుకోండి, అందులోనే వంట చేసుకోండి, దాంట్లోనే శుభ్రం చేసి క్లాస్ చేసుకోండి. ఇది మీ యూనివర్సిటీ, విశ్వవిద్యాలయం. దీంట్లో ఒక్క 5 పైసలు కూడా ఖర్చు లేదు. మీరు ఎవరి దగ్గర తిరుగుతూ డబ్బులు అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఏమి చందాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ గురువులైతే చందాలు అడుగుతూ అడుక్కుంటూ అడుక్కుంటూ వాళ్ళ మఠాలు పంతులు తయారు చేస్తారు. పెద్ద పెద్ద మహల్లు బిల్డింగ్లు తయారు చేస్తూ పోతారు. గవర్నమెంట్ పేపర్లలో వాళ్ళ పేర్లు రాసుకుంటూ పోతారు. తండ్రి అంటున్నారు, నాకైతే ఏమీ అవసరం లేదు, నేను పరంధామం నుంచి వచ్చాను, మిమ్మల్ని అందరినీ కూడా పరంధామం వాపస్ తీసుకువెళ్తాను. ఈ మహల్లు ఈ బిల్డింగ్లు ఇవేవి నాకు అవసరం లేదు, కానీ ఇంత మాత్రం ఏం చెప్తారంటే, ఎప్పుడైతే వినాశనం జరుగుతుందో అయితే మీరు పిల్లలు ఏదైతే మౌంట్ అబు తపస్యా భూమి ఉందో అక్కడ మీరు వచ్చి చేరుకుంటారు. అక్కడ మిమ్మల్ని అందరినీ చేరుస్తాను, కలుపుతాను. ఎవరైతే ఆత్మిక స్థితిలో ఉంటారో ఆ పిల్లల్నే నేను కలుపుతాను. ఎవరైతే దేహాభిమాని దున్నపోతులుంటారో వాళ్ళని వాళ్ళు ఆ సంఘటనలో ఆ కూటమిలో కలవరు. అందుకనే ఏమన్నారంటే, ఈ పాండవుల కోట ఎంత పటిష్టమైన కోటగా తయారవుతుందంటే దాంట్లో ఒక్కరు కూడా వికారి ప్రవేశము చేయలేడు. కామి క్రోధి లోభి మోహి అహంకారి వాళ్ళెవరూ కూడా ఆ కూటమిలోకి రాలేరు. అది ఆబు తండ్రి యొక్క అసలైనటువంటి ఇల్లు అవుతుంది. అప్పుడు దానినే మహామధువనము అంటారు. ఏమంటారు, ఇప్పుడైతే మీ పిల్లలవి చిన్న చిన్న మినీ మధువనాలు. చెప్పారు, ఆదేశం ఇచ్చారు. ఏమని, ఎక్కడైతే ఎక్కడెక్కడైతే మినీ మధువనాలు తయారు చేస్తూ ఉంటారో అక్కడక్కడికి బాపుదాదా వస్తారు అని. ఏమని, గీతా పాఠశాలకు కూడా మధువనం యొక్క రూపం ఇవ్వగలుగుతారు. మధువనం యొక్క మ్యాప్ను గీయండి. అలాగే మినీ మధువనాల్లో బాబా డైరెక్షన్ ఇచ్చారు, ఇలా ఇలా ఉండాలి, ఇలా ఇలాగా భోజనాలు తయారు చేయాలి అని, ఇలా ఇలా నడవాలి అని, ప్రవర్తించాలి అని. అలాగే మీరు పటం తయారు చేయండి. ఎప్పుడైతే మీరు మినీ మధువనం యొక్క పటం తయారు చేస్తారో అప్పుడు బాపదాదా తప్పకుండా వస్తారు. కానీ ఇవి చిన్న చిన్న స్థానాలు, ఇది కేవలం సేవ కోసం, సదాకాలానికి కాదు. ఎప్పుడైతే చివరిలో సృష్టి యొక్క వినాశనం జరుగుతుందో అప్పుడు మధువనం వాళ్లకు మధువనం వదలవలసి వస్తుంది. గీతా పాఠశాల వాళ్లకు గీతా పాఠశాల విడిచిపెట్టవలసి వస్తుంది. జ్ఞాన సరోవరం వాళ్లకు జ్ఞాన సరోవరం విడిచిపెట్టవలసి వస్తుంది. ఎవరైతే నా సత్యమైన పిల్లలు ఉంటారో వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఉంటారు. నేను నా అందరు పిల్లలను కూడా తీసుకుపోతాను. ఏ పిల్లలను? ఆత్మాభిమాని పిల్లలను. ఎందుకంటే పరంధామంలో తండ్రితో పాటు ఆత్మలే వెళ్తాయి. అందరు ఆత్మలను కూడా తీసుకుపోతాను. ఎంతమంది ఆత్మలుంటారు? అలాంటి ఆత్మిక స్థితిలో స్థితిలో ఉన్నటువంటి ఆత్మలు ఎంతమంది ఉంటారు? నాలుగున్నర లక్షల మంది. నాలుగున్నర లక్షల పిల్లల యొక్క ఒకటే ఇల్లుంటుంది. ఇంత పెద్ద కుటుంబము ప్రాక్టికల్ గా లోకంలో ఇంకెక్కడా ఉండదు. ఒకటే భోజనం, ఒకలాంటి ధారణ చేసే వస్త్రాలు, ఒకరే తండ్రి, ఒకరే తల్లి. శాంతిధామం యొక్క దృశ్యము ఈ సృష్టి పైన ఒకే చోట చూస్తారు. అందుకే మురళిలో చెప్పారు, బాబా మీరు పిల్లలు పరంధామాన్ని కూడా ఈ సృష్టి మీదకి తీసుకువస్తారు అని. అయితే ఇవన్నీ చేయడానికి మీరు బ్యాగ్ బ్యాగేజీలు సర్దుకోవడం మొదలు పెట్టారా? లేదా మీ దందా వ్యాపారాలు చేస్తూ ఉన్నారా? ఎక్కువ చేస్తూ ఉన్నారా? తండ్రి అయితే చెప్పారు అన్ని వ్యాపారాల్లో కూడా నష్టమే జరగబోతుందని. ఒక ఈశ్వరుని వ్యాపారం తప్ప ఇప్పుడు అలాంటి సమయం రాబోతున్నది. ఇప్పుడు కూడా అదే సమయం నడుస్తున్నది. అన్ని కార్ఖానాలు కూడా మూతవేయబడుతున్నాయి. ఏ వ్యాపారాన్ని కూడా గవర్నమెంట్ నడిచేలా చేయట్లేదు. చివరికి అన్ని కూడా సమాప్తమైపోతాయి. ఒక్కటే వ్యాపారము ఈ లోకంలో నడుస్తుంది, ఈశ్వరీయ వ్యాపారం. కానీ ఎవరైతే ఈ వ్యాపారంలో ఎక్స్పర్ట్ గా ఉంటారో వాళ్ళు ఆకాశంలో 9 లక్షల నక్షత్రాల రూపంలో ఈ ప్రపంచంలో ప్రకాశిస్తారు. ఎవరైతే ఈశ్వరీయ జ్ఞానంలో ఎక్స్పర్ట్ గా ఉండరో వాళ్ళు శరీరం విడిచిపెట్టవలసి వస్తుంది. వాళ్ళు నక్షత్రాల రూపంగా ఉన్నతమైన స్థితిలో మెరవలేరు. ఇప్పుడు తండ్రి ఏం చెప్తున్నారంటే, నేను వచ్చాను, 9 లక్షల నక్షత్రాల స్థితిలోకి మీరు రాగలుగుతారు. దానికన్నా ఉన్నతమైన మంచి చదువు చదువుకున్నట్లయితే జన్మనిచ్చే వాళ్ళ స్థితిలోకి ఉన్నతమైన స్థితిలోకి రాగలుగుతారు. వాళ్ళు రాధాకృష్ణులు లాంటి శ్రేష్టమైన పిల్లలకు జన్మనిచ్చేవాళ్లుగా అవుతారు. దానికన్నా మంచి చదువు చదువుకున్నట్లయితే ఏదైతే రుద్రయజ్ఞం చేస్తారో దాంట్లో 1 లక్ష శాలిగ్రామాలను తయారు చేస్తారు. వాటికి శివునితో పాటుగా పూజ జరుగుతుంది. అలాంటి 1 లక్ష శ్రేష్ఠ శాలిగ్రామ లిస్టులో మీరు రాగలుగుతారు. ఇంకా మంచి చదువు చదువుకున్నట్లయితే ౬౬౦౦ గోపగోపికల రీతిలో భాగవతంలో మహిమ ఏదైతే ఉందో వాళ్లలో ఏదైతే 16,108 మాల ఏదైతే ఉందో, మాల అనగా కూటమి, ఆ శ్రేష్టమైన కూటమిలో మీరు రాగలుగుతారు. అది రాజకుటుంబీకం. వాళ్ళు జన్మ జన్మాంతరము రాజకుటుంబంలో జన్మ తీసుకునేటువంటి పిల్లలు. ప్రజల్లో వెళ్లే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అలా అని కాదు, వాళ్లలో ప్రజల్లో వెళ్లే వాళ్ళు ఉండనే ఉండరు అని కాదు. కొంతమంది ఎలా ఉంటారంటే జన్మ జన్మాంతరాలు రాజకుటుంబంలోనే జన్మ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ 16,108 మాల ఇప్పుడు తయారవుతున్నది, డిక్లేర్ అవ్వబోతున్నారు. ఎలా అయితే స్కూల్ ఉంటుందో కాలేజ్ ఉంటుందో దాంట్లో ముందే డిక్లేర్ చేసి పెడతారు. ఇంతమంది 1st క్లాస్ లో పాస్ అయ్యేవాళ్ళు, 2nd క్లాస్ లో పాస్ అయ్యేవాళ్ళు ఇంతమంది, మరియు పాస్ విత్ ఆనర్ అయ్యేవాళ్ళు ఇంతమంది అని చెప్తారు, డిక్లేర్ చేస్తారు. ఇది కూడా తండ్రి యొక్క విద్యాలయము, ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ఇందులో ఉన్నతోన్నతమైన పదవులు ఉన్నాయి 8. ఎవరైతే నవగ్రహాల రూపంలో నేటికి కూడా పూజించబడుతున్నారు, వాళ్ళ తర్వాత వస్తారు 108. ఈ మాల ప్రపంచంలో అన్ని ధర్మాల చేత కూడా స్మరించబడతారు. నాస్తిక ధర్మాన్ని వదిలిపెట్టి మరి ఏ ధర్మము కూడా లేదు. ఎక్కడైతే మాల రూపి సంఘటనను కూటమిని స్మరణ చెయ్యరు. తర్వాత తర్వాత బ్రహ్మ యొక్క 1108 భుజాలు సహయోగం ఇచ్చేటువంటి పిల్లలు. తర్వాత వస్తారు 16,000 మంది. ఇప్పుడు మీకు ఏ పదవి కావాలో అది తీసుకోండి. మీకు అక్కర్లేదా? అయితే ఆ డాగ్లీ పడాయి, ఆ డాగ్లీ చదువు చదవండి. నేనైతే మీకు చదువు చెప్పడానికే వచ్చాను. నన్ను గాడ్ అంటారు. తప్పకుండా గాడు గాడ్లీ చదవే చదివిస్తారు. అయితే లోకంలో ఏ చదివైతే చదివిస్తున్నారో దానికి తండ్రి పేరేమిస్తున్నారంటే దాగ్లీ పడాయి అని. ఓం శాంతి.